విశ్వాసం గమనించండి.
అశాంత స్థితిలో కేవలము శ్వాసను గమనించుట కూడా రాయండి. చంద్రుడి యొక్క కళ మొత్తము ధ్యాస శ్వాస మీదే ఉండాలి. మనస్సులో ఏవేవి ఆలోచనలు వచ్చినా మీకు శ్వాస మీద దృష్టి లేదు అని అర్థము. మంచి ఆలోచన వచ్చినా ఒకటే, చెడు ఆలోచన వచ్చినా ఒకటే.
లగ్నం కూడా రాశి పేరే అంటావు అనుకుంటాను నేను. ఏ లగ్నం అంటే ఏమని చెప్తావు నువ్వు? లగ్నం అంటే నువ్వు ఏ లగ్నంలో పుట్టావు? మీలో ఎవరైనా ఏ లగ్నంలో పుట్టారో తెలుసా ఎవరికైనా? తులా రాశేనా అది? అది అంచేత దాన్ని కూడా రాశి అనే అంటాం. లగ్నం ఉన్నా రాశి అని అర్థం. అర్థమైందా? లగ్నం ఏ రాశిలో ఉంది అంటాం. అంచేత మీ బాధ్యత అది అన్నీ తెలుసుకోవటం. అది ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికత. సర్వజ్ఞత్వం అంటే అది అన్నీ తెలుస్తాయంటే ఎలా తెలుస్తాయి? ఇలాగే తెలుస్తాయన్ని. ఎప్పుడైతే నీకు పని చేయాలని ఉంటుందో ఖచ్చితంగా దాని గురించి కదుపుతావు కదా. కదిపితే దాంతో లింకుడు చాలా తెలుస్తాయి. ఇంత ఆశ్రమానికి ఒక ఆర్గనైజర్ కావాలి. ఎవరు ఆర్గనైజర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు నిన్న ఎవరైనా సంతకం పెట్టారా ఆర్గనైజర్గా? మరి వాళ్ళు ఎందుకు చెప్పరు? సంతకం పెట్టినా తెలియలే బాధ్యత ఏంటో. ఇంట్లో ఎవరు ప్లీజ్ సారీ అనరు అంటారా? ఇంట్లో మంచిగా తెచ్చిపెట్టి ప్లీజ్ అన్నావు అనుకో, కానీ బయట వాళ్ళని ఏమంటాం? అంటే ఇది కుటుంబం గనక మాటలలో మృదుత్వం ఉండదు ఎవరికి. మృదుత్వం ఉంటే జరగదని అర్థమైంది కదా. అంచేత మీ అందరూ కూడా కొంచెం అది అలవాటు చేసుకోవాలి. పని జరగటం ముఖ్యం కానీ ఎవరు ఎలా చెప్పారు, వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, ఎవరు ఆర్గనైజర్ ఎవరు అని కాదు. ఎవరికో ఒకళ్ళ నెత్తి మీద ముట్టికాయలు వేయటానికి బాధ్యత ఉండాలి కనుక. ప్లస్ అందరూ సహకరించకపోతే ఎవడో ఏం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళని భారతదేశంలో గెంటేయటానికి ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటో తెలుసా? అసహయోగం. ఐ వాంట్ కోఆపరేట్, నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. మీరు నోట్తో ఏం చెప్పటం లే, మీ మాటలు ఖచ్చితంగా నాతో కోఆపరేట్ చేయటం లే. మీరు ఇంతటి గాంధీ గారి అహింస గురించి నేను చెప్పాను, కానీ గాంధీ గారి యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇక్కడ పాటించొద్దు. మీరే కదా గాంధీ గారి గురించి చెప్తున్నారు. అంచేత మేము అసహయోగం చేస్తాం మీరు చెప్పింది దినం కుదరదు. అక్కడ అది ఎప్పుడైతే వాళ్ళు చేశారు దమనము, తెలుగులో హిందీలో దమనం అంటే తెలుగులో కూడా అంతేగా అణిచివేస్తానికి ప్రయత్నం చేశారు. అలాగే నేను మీ యొక్క అసహయోగాన్ని పరిగెత్తించి దానితో మరి అణిచివేయటానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు రెండు రియాక్షన్స్ ఉంటాయి. ఒకటేంటి, మీరు లొంగిపోయి చేస్తే రాజ్యం బాగానే సాగుతుంది. కానీ అక్కడ అణిచివేయటంలో ఒకడు పవర్ అని కాదు, అక్కడ మీరు ఇష్టపడి దాన్ని చేస్తున్నారు. లేకపోతే ఏమయ్యారు? బ్రిటిషర్స్ అణచటానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు. మరి మీరు ఏం చేస్తారు? నేను మిమ్మల్ని అణచటానికి ప్రయత్నం చేస్తే నన్ను గెంటేస్తారు ఇక్కడ నుంచి. మీరు కోఆపరేషన్ చేయకపోతే జరిగేది అంతే కదా. అంచేత నేను నవ్వుతూ చెప్పినా దాని లోపల ఉన్నటువంటి ప్రిడిక్షన్ మీరు అర్థం చేసుకోండి. అంచేత నవ్వుతూ ఏం చెప్పను నేను. ఎప్పుడు ఎప్పుడు ప్రకృతిలో నాన్ కోఆపరేషన్, ఆ నాన్ కోఆపరేషన్ కంట్రోల్ చేయడానికి జరిగే అణిచివేత కార్యక్రమం జరుగుతుందో, రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటేంటి అంటే మీరు దానికి లొంగిపోవటం. రెండోదేంటి, లొంగదీయటానికి ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో వాడు అక్కడ ఉండలేడు. అసంభవం కదా. వాడక్కడ ఉండలేడు అంటే ఈ సీట్లో ఉండలేడు. ఇప్పుడు మీరు నేను పరిగెట్టు అన్నాను, మీరు పరిగెట్టలేదనుకోండి, నేనేం చేయాలి అప్పుడు? నేనేం చేయలేను. కాబట్టి ఇంకో 10 మందిని గుండాలని తయారు చేసుకుని నేను వీళ్ళు పరిగెట్టేంత వరకు కొట్టు అనాలి. అంటే స్థితి ఎటు వెళ్తుందో ఆలోచించుకోండి మీరు. మీరు అంతేత దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. మిలిటరీ పోలీస్ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే అణచివేత పరిస్థితి కనుక. బలప్రయోగం చేస్తే కానీ అది రాకూడదు. అందుకే నేను ఏం చెప్పాను, నేను కాదు శిక్ష విధించేది, మీరు శిక్ష విధించుకోండి. అంటే అందరూ కొట్టుకుంటూ ఉంటే గాంధీ గారు పాప ఏం చేసేవారు, తను భోజనం మానేసేవాడు ఫస్ట్ 40 రోజులు 50 రోజులు. నేను ఆ పిచ్చి పని మాత్రం చేయను, నేను ముందే చెప్పాను. ఎందుకంటే నేనే నాకు అంత నమ్మకం లేదు. కనీసం గాంధీ గారు చెప్పారని వాళ్ళు పొడుచుకోవడం చచ్చుకోవడం ఆపారు. మీరు మానేస్తే గురుగారు పెద్ద సాధనలో ఉన్నారండి, అసలు మీరు భోజనం తీసుకెళ్తారా ఆయనకి, మనుషులు కూడా తీసుకెళ్ళొద్దని ఇంకా అడ్డు తగులుతండి. నా భయాలు నాకున్నాయి మీ మీద. దానికి కారణం ఏంటంటే ఏది ఎందుకు జరుగుతుందో మీకు తెలియదు. నవ్వుతో చెప్పాను అనుకోండి పట్టించుకోరు. ఇప్పుడు నేను చెప్పింది నవ్వుతో చెప్పినా, ఎంత సీరియస్ విషయాలు చెప్పానో మీరు ఆలోచించుకోండి. కానీ నా స్వభావం అది ఇంకేటంటే ఐఎమ్ నెవర్ సీరియస్. లైఫ్ లో నాకు దేని మీద సీరియస్నెస్ లేదు, గురువు గారి పని మీద కూడా సీరియస్నెస్ లేదు. నటించాల్సి వస్తుంది. కానీ ఆ నటన నువ్వు అంతేనండి, మీలాగే అంటే మరి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మీరు ఆ స్థాయికి వచ్చాక ఇది నిజంగా పెద్ద పనికి రాదు. భౌతిక జగత్తులో మీరు ఆ స్థాయికి రాలేదు. ఎందుకంటే భౌతిక జగత్తులో ఉన్న ఏ ఆకర్షణ నుంచి మీరు బయటకు పడలేదు. అర్థమవుతుంది కదా, ఏ చిన్న ఆకర్షణ నుంచి మీరు బయటపడలేదు. నువ్వు బయటపడ్డావా? నేను చెప్తే చాలా సార్లు మీరు అది అడగొద్దా ప్రశ్న. మీరు పడ్డానో లేదో మీకెందుకు? మీరు పడదలుచుకుంటే నేను చెప్పింది మార్గం కనుక ఆ దారిలో పడండి. అర్థమైందా? అంతే, ఇది చాలా క్లియర్ గా ఉండాలి. ఇవాళ పొద్దున్న లగ్నం ఏమిటి అంటే మిథున లగ్నం. ఎంతవరకు ఉంది? మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిథున లగ్నం యొక్క ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? మిథున రాశి ప్రభావం ఏదైనా ఉందా అన్నది మీకు తెలిస్తే అసలు మీ జీవితాలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తాయి. కనుక ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది. మధ్యాహ్నం ఏముంది? సింహలగ్నం ఉంది. సింహలగ్నంలో ఏం జరగవచ్చు? మీరు చేసుకుంటున్నారు, ఏం జరగవచ్చు అప్పుడు? సింహలగ్నం దేనికి సింబాలిజం చూసుకోండి. మీరు నా ప్రశ్న మనసులో ఉంచుకోండి. ఈ ప్రశ్నలకి సాయంత్రం క్లాస్లో మీరు జవాబు చెప్పగలగా. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది సింహలగ్నానికి. లేకపోతే దాన్ని సింహలగ్నం అని ఎందుకంటాం? ఎండాకాలంలో చల్లగా ఉందనుకోండి బయటకు వెళ్తే, దాన్ని ఎండాకాలం అనలేం కదా. అలాగే ఆ మధ్యాహ్నం వచ్చి సరిపోయింది. ఇంకొక 9:52 నుంచి 11:59 అమ్మది 11:59 వరకు సింహలగ్నం ఉంది కనుక ఆ ప్రాంతంలో ఆ ప్రభావమే పనిచేస్తుంది. దాని తర్వాత వృశ్చిక లగ్నం ఉంది 4:15. వృశ్చిక లగ్నం దేన్ని చూస్తుంది? ఇవి మూడు మీరు చదువుకోవాలి ఇవాళ రాశుల గురించి. అంతేకాదు మీకు చెప్తున్నా కదా, సిలబస్ క్లాసులు టైం ఎక్కువ పెట్టుకోండి స్టడీ చేసుకోవటానికి, కబుర్లు చెప్పుకోవటం తగ్గించి. ఎంత ఏ రాశి గురించి చదువుకోవాలి? సింహరాశి వృశ్చిక రాశి గురించి చదువుకోవాలి మీరు. కరకట్టగా అయిపోయింది కదా మిథునం. అర్థమైందా? అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటో. మళ్ళీ ఏ పుస్తకంలో చదువుకోవాలి మాస్టర్? మరి ప్రశ్న నన్ను అడగొద్దు, నేను ఇంకా చెప్పనేది. సో శక్తి పరిస్థితుల్లోనూ నా దగ్గర ఉన్న ఏ పుస్తకాలు ఎవరూ ముట్టుకోవద్దు. మీరు ఎలాగో అలా మీరు పుస్తకాలు సంపాదించుకోవటమే, మీలో మీరు ఏమైనా ఉంటే చేసుకోవటమే. కానీ ఒక చిన్న హింట్ ఏంటంటే, పంచాంగం ఉంటే ఇవంతా ఉంటాయేమో అని నా అనుమానం. మీ రాశుల గురించి ఉంటాయి, అన్నిటి గురించి ఉంటాయి. అందుకని ఆ పంచాంగం అంత ఇంపార్టెంట్. యుగాది నాడు ఆ పంచాంగంలో మెయిన్ సంవత్సరం అంతా చూసేస్తాడు తెలుసున్నవాడు. ఒక వ్యక్తి మొత్తము ఊరికి చెప్పేవాడు, ఇదయ్యా ఈ సంవత్సరం ఇక్కడి, మీరు దానికి జాగ్రత్తగా ఉండండి అని. అది లేదు కనుక మన జీవితాలు ఇలా ఉన్నాయి. దీన్ని ఏమంటాం మనం? సంహిత అంటాం. సంహిత అంటే కూడలి. ఏంటి అక్కడ? మూడు త్రిపుటీల కూడలి, ఋషి, దేవత, ఛందస్సు. ఋషి అనేటటువంటి వాడు ఈ జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు. ఇప్పుడు న్యూటన్ కి గురుత్వాకర్షణ నియమాలు తెలుసు కనుక, పృథ్వీ యొక్క శక్తి ఉంది కదా గురుత్వాకర్షణ శక్తి, ఆ శక్తి ఎలా పనిచేస్తుందో తెలిసాడు కనుక మిథున రాశికి కాకి సంబంధం ఏంటో కూడా మీరు ఆలోచించుకోండి. అంతేత చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం మీరు సంపాదించుకోగలరో నా మాటను వింటే రాదు. నాకు తెలుసు కాకి దానికి సంబంధం ఉందని, మీకు తెలియదుగా ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దాం. నేను సంహిత గురించి చెప్పాలి కానీ మధ్య మధ్యలో హింసిస్తూ ఉంటాను నేను, తర్వాత మీరు మాట్లాడుకోండి అది ఇచ్చంటే. అది చెప్తే ఇప్పుడు ఎస్ట్రాలజీ క్లాస్ అవుతుంది, అందుకని ఆపుతున్నా. అందుకంటే ఏం లే, కెమిస్ట్రీలో అప్పుడప్పుడు ఇంకో టాపిక్ వస్తూ ఉంటాయి, సలహాలు ఇస్తూ ఉంటాం. ఫోటోసింథసిస్ చెప్పాలనుకో, బాటనీ వస్తుంది అందులో, కానీ బాటనీ మీద పెడిపోయాను అనుకో నేను, మా కష్టం అందుకని ఆపాను. అంతకంటే అది తప్పని కాదు, అది మీరు డిస్కస్ చేసుకోవాలి. అది మంచిత మీరు ఎంత టైం ఇక్కడ గడపాలో స్కూల్లో, ఆ గడపటానికి మీరు టైం టేబుల్ వేసుకోమన్నాను. ఈ అరగంట అరగంటని పెట్టుకోకండి, 20 నిమిషాలు ఎస్ట్రాలజీ చదువుతాం, 10 నిమిషాలు డిస్కస్ చేస్తాం, కట్. అంత గబగబ చేయలేరు మీరు, అర్థమైంది కదా. ఇంచేత ఈ సంహిత ఋషి దేవతా ఛందస్ సంహితలో, ఋషి దేవతా ఛందస్ అనేది మనకి వేదాలలో వస్తుంది. వేదాలు అనేసరికల్లా ఎన్ని వేదాలు ఉన్నాయి? తప్పు ఇంకా వేదాలు ఎన్ని? తప్పు. ఎందుకు తప్పు అంటే, వేదాలు అనగానే మన బుర్ర అటే వెళ్తుంది. పంకజం అనగానే అయితే ఏం ఆలోచిస్తాం? పద్మం గురించి నేను మాట్లాడటంలే, నేను ఆ 4 వేదాల గురించి మాట్లాడటంలే. నేను అసలు వేదాలు ఎంత? 2. ఎలా కాదు ఇంకా? వేదము అంటే అసలు అర్థం ఏంటి? ముందు అది కదా పట్టుకోవాలి. పంకజము అంటే అర్థం ఎలా పట్టుకున్నాం ముందు? మనం మట్టిలో పుట్టినది అని కదా మనం విశ్లేషణకి వెళ్ళాం. మరి వేదము అంటే ఏంటి అర్థం? అసలు అర్థం ఏంటి? వేద టు నో, జ్ఞానము తెలుసుకునుట, అంతే వేదము అంటే. అంటే తెలియటం వేదం. వేదన ఎప్పుడైనా పేరు విన్నారా? వేదన అంటే ఏంటి? నీకు బాధ అని ఎలా తెలిసింది? తెలిసింది కనుక అదే నీకు మొత్తం మంది ఇచ్చేసారనుకో, నీకు వేదన తెలుస్తుందా? వేదం లేదు. వేదన, వేదము ఇవంతా అక్కడి నుంచి వచ్చినటువంటి పదాలే. అంటే వేదము అనగానే నా యొక్క స్టూడెంట్స్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని ఉద్దేశించి చెప్తున్నాను, ఏమని మిమ్మల్ని సంబోధించాను నేను, విద్యార్థులు శిష్యులు అంటున్నాను. మీ లెవెల్ మారింది, మారిందో తగ్గిందో చూసుకోండి. నేర్చుకుంటే శిష్యులు, శిష్యులు అనేటటువంటి పదము శిక్ష నుంచి వచ్చింది, శిక్షింపబడేవాళ్ళు అని కూడా అర్థం. అదే సిక్కులు అన్నా. సిక్కులు అంటే మీకు పదాల యొక్క అర్థం తెలియాలి, జ్ఞానం తెలియాలి. సిక్కులు అంటాం కదా, సిక్కులు అంటే ఎవరు? శిష్యులు వాళ్ళు. శిష్యులు, శిష్య అనేటటువంటి పదం నుంచి అపభ్రంశాలు. చివరికి గడ్డ ఉన్నవాళ్ళు సిక్కులు. సిక్కులు ఎవరు కాదు, ఎవరు నేర్చుకోదలుచుకుంటే వాళ్ళందరూ శిష్యులే. అంచేత వేద అంటే అర్థము టు నో, అంటే అర్థం. సంపూర్ణ జ్ఞానము ఒక చోట పెట్టేస్తే దాన్ని సంహిత అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో ఏంటో అంటాం అంటే, మనకి ఇంగ్లీష్ అయితే చాలా తొందరగా తెలుస్తుంది, సంహిత అంటే అంత బాగా మీ బుర్రకెక్కదు. ఏం మాట వాడబోతున్నాను నేను సంహితకి? ఏ మాట నేను వాడబోతున్నాను ఇంగ్లీష్ లో చెప్పగానే మీకు తెలిసిపోతుంది రైట్ అండి, ఇది నా ఇదా అని. ఎన్సైక్లోపీడియా అనే మాట ఎప్పుడైనా విన్నారా? సంహిత అంటే మీకు తెలియదు కానీ ఎన్సైక్లోపీడియా అంటే మీకు తెలుసు. అందుకే మీరు ఎప్పుడు కూడా భారతీయులు అని చెప్పుకోకండి మీరు. కానీ కేవలము విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి భారతీయుల్ని స్థితికి తెచ్చుకురాగలిగారు వాళ్ళు. మీరు అదే అర్థం చేసుకుంటున్నారా? కేవలం 100 సంవత్సరాలలో, 100 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ మార్చి ఉండరు రాగానే. మొత్తం మీద వారు పరిపాలించింది 150 సంవత్సరాలే కదా. మరి వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు పెట్టి ఉంటారు? రాగానే పెట్టి ఉండరు కదా. కానీ ఆ విద్యా విధానం ఒక 20-30 ఏళ్ళు కరెక్ట్ గా ఉంటే ఈ దీంట్లో నుంచి బయటపడతాం మనం. మీరు అదే అర్థం చేసుకోండి. ఆ వేద నాలెడ్జ్ కేవలము ఇంత చేస్తే మనం ఏమైనా దొరలమా? విదేశాల నుంచి ఇక్కడికి వచ్చామా? పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళేగా మనం అందరం. మన ఇంటి పేర్లన్నీ పల్లెటూరు పేర్లేగా. సిటీస్ ఎక్కడున్నాయి మనకి? కానీ ఆ విద్యా విధానం ఎంత బాగా మార్చేయగలిగారు అంటే మీ జ్ఞానం మొత్తం తుడిచిపోయింది. మరి ఆ విద్యా విధానాన్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎంత గొప్ప పని, అద్భుతమైన పని మీరు సాధించగలిగితే. అర్థమైనా? ఈ గాయత్రి విద్య అనేది ఎన్సైక్లోపీడియా. దేవమాత, విశ్వమాత, వేదమాత అనే పేరుతో సకల శాస్త్రాలు అందులో ఉన్నాయని చెప్పటంతో అందుకే దాన్ని ఏమంటాం మనం, ఎన్సైక్లోపీడియా. సంహిత అంటే అర్థమైంది కదా ఇప్పుడు. అంచేత ఈ పదాలు మనం వాడుతున్నప్పుడు దయచేసి ఈసారి ఇప్పుడు వేదము అన్నా కూడా, వేదాలు ఎన్నున్నాయన్నా కూడా అసలు వేదాలు ఎన్నుంటాయేంటి అని మీరు అడగగలగాలి. మీరు దేని గురించి అయ్యా నువ్వు అడుగుతున్నావు? మాకు చాలా వేదాలు తెలుసు, కానీ అసలు వేదం అంటే టు నో. అర్థమైందా? టు నో అంటే అర్థం ఏంటో తెలుసుకునుట. వేదము అంటే తెలుసుకునుట, లేకపోతే జ్ఞానము. ఇంకో అర్థం లేదు వేదానికి. కానీ ఈ జ్ఞానము మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. కాశీలో ఉంటున్నప్పుడు ట్రినిడాడ్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. ట్రినిడాడ్ అంటే వెస్టిండీస్. వాళ్ళు ఎప్పుడూ నాతో చెప్తూ ఉండేవారు. చాలా వాళ్ళకి వాళ్ళ దేశంలో పండేటటువంటి ఒక పండు అంటే చాలా ప్రీతి. ఏదో పేరు చెప్పేవాళ్ళు నాకు గుర్తులేదు. రామకృష్ణ ఎప్పుడైనా మా వాళ్ళు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పండు తీసుకొస్తారు. మనం అమెరికా వెళ్ళాలి, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదటి ఏం పెట్టులో పెట్టుకుంటాం? వెళ్ళాలి మీరు ఏం పెట్టుకుంటారు? ఆవకాయ. అంతే కదా. అలాగా ఆ ట్రేడార్ దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ పండు తీసుకుని వస్తారు. ఏ దేశానికి వెళ్ళినా నాకు చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు. సరే ఊరుకున్నాను. ఒకరోజు వాళ్ళ చెల్లెలు, నాన్న వాళ్ళు కూడా కాశీకి వచ్చారు. కాశీకి వచ్చిన తర్వాత అతను ఎంఏ జాగ్రఫీ చదువుతూ ఉండేవాడు, మెలివినని అతను. నేనేమో కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ. సరే సాయంత్రం మామూలుగా కలుసుకుని రూమ్కి వచ్చాం ఇంటర్నేషనల్ హాస్పిటల్లో. రూమ్కి వచ్చిన తర్వాత సరే అది ఇది మాట్లాడుకుంటున్నాం. నేను చెప్పాను కదా సాయి భజన్కి వెళ్ళే తొందరలో ఉన్నాం మేము అందరం కూడా, వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా గబగబగబగా మార్చేసుకుని ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాం భజన్కి. భజన అయిపోయాక దారిలో చెప్పాడు, ఆ పండు వచ్చింది టేబుల్ మీద ఉంది చూశావా అన్నాడు. తెలియదు నాకు, చూడలేదన్నా. వచ్చాక చూశానే ఇది అన్నా. పండు పేరు నాకు తెలియదు కానీ పండు చూసా టేబుల్ మీద ఉండటం. కానీ అదే అదే పండు అని నాకు తెలియదు కనుక నువ్వు చూసావా అంటే ఏమని చెప్పాను నేను? చూశాను నేను. అంటే చూసినంత మాత్రాన తెలియకపోతే లాభం లేదు. అక్కడ పంజాబీ భాషలో ఏదో రాశాము బోర్డు మీద, లేకపోతే రాజస్థానీ భాషలో. నీకు రాజస్థానీ ఇచ్చి కదా, రాజస్థానీ భాషలో రాశాము. చూస్తాము, చూసావా? చూశాము. ఏం రాసింది? అంచేత జ్ఞానము, వేదము, నాలెడ్జ్ కనుక మీకు రావాలి అంటే ఋషిత్వం మీలో ఉండాలి. ఋషిత్వం అంటే జ్ఞానము, దాన్ని తెలుసుకునే శక్తి మీకు ఉండాలి. మంత్రద్రష్టయే కదా ఋషి. అర్థమైనా? అంచేత మొదటి కండిషన్ ఏంటి అంటే దేని గురించి నువ్వు చూస్తున్నావో దాని గురించి నీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే చూసినా కూడా లాభం లేదు. అంచేత నీకు ఎవడైనా ఏదైనా జ్ఞానం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా చూసి ఉన్నవాడే నీకు జ్ఞానం ఇవ్వగలడు. అంతేగా. అంచేత ఋషి ఉండాలి. ఋషి అంటే అర్థం ఇప్పుడు అర్థమైంది కదా. గడ్డ ఉండి ఏంటని వాడు ఋషి కాదు. ఋషి ఎవడు? తెలుసున్నవాడు ఋషి, ఆల్రెడీ తెలుసున్నవాడు. న్యూటన్ ఎప్పుడు ఋషి అవుతాడు? దేనికి ఋషి అయ్యాడు? గురుత్వాకర్షణ. ఇంకంటే అంతవరకు గురుత్వాకర్షణ అందరికీ తెలుసు, రాయి విసిరితే కింద పడుతుందని తెలియని వాడు ఎవడున్నాడు? కానీ దాన్ని దర్శించిన వాడు ఎవడూ లేడు. ఎంచేత ఋషి అనేటటువంటి వాడు మొట్టమొదటగా ఆ విషయాన్ని గుర్తించినవాడు. అర్థమవుతాను కదా? అంచేత మొదట జ్ఞానానికి కావలసినటువంటి వాడు ఏంటంటే ఋషి. రెండవది ఏం కావాలి? అసలు ఆ వస్తువు ఉండాలి. అక్కడ రాయి పైకి విసిరితే అది కింద దేని వల్ల పడుతుంది? గురుత్వ కదా. అంచేత గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉంటే కదా ఈయన గారు దర్శించేది. గురుత్వాకర్షణ అక్కడ తలకిందరిగా అయిందనుకోండి, ఇలా పైకి వేస్తే రాయి అలా పైకి వెళ్లి మాయమైపోయిందనుకోండి, అప్పుడు దానికి ఏం పేరు పెట్టేవాడు కదా? అది ఉందే, రాయి పైకి వేస్తే పైకి వెళ్ళిపోతుందా, మాయమైపోతుందా, లేకపోతే కిందకు వస్తుందా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రకృతిలో జరుగుతుంది. అవునా? అంచేత ప్రకృతిలో ఈ విషయము ఏదైతే ఉంటుందో అది ఏదో ఒక శక్తి వల్ల జరుగుతూ ఉంటుంది, లేకపోతే జరగదు. అది దాని అంతా ఏమీ జరగవు కదా. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తిని దేవత అంటాం మనం. మన ఋషులు దానికి దేవత అని పెట్టారు. ఈనాడు సైంటిస్టులే ఎనర్జీ అని పేరు పెట్టారు. ఎనర్జీ అంటే మీకు అర్థమవుతుంది, దేవత అంటే అర్థం కాదు. కానీ దేవత అనగానే ఎంతమంది దేవతలు మీకు తెలుసు? హనుమంతుడు దేవతేనా? వాయువు? మరి ఇలా ఎంతమంది దేవతలు తెలుసు మీకు? ఐదు. అసలు దేవత అనగానే మీరు ఎప్పుడు కూడా అసలు ఆ పదం యొక్క అర్థం ఏంటో పట్టుకోండి ముందు. దేవత అంటే దివ్ అంటే టు లైట్, వెలిగేవాడు. వెలిగే దాని యొక్క అనేక స్వభావాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే పెద్ద స్వభావం ఏంటి అంటే వెలుతురుది. ఎప్పుడు నశించదు అది. ప్లస్ ఆ దీపంతో ఇంకో దీపం వెలిగించామనుకో, రెండు దీపాలు అవుతాయి తప్ప సగం దీపం అవ్వవు. నీ దగ్గర 100 రూపాయలు ముగ్గురికి పంచాలనుకో, తగ్గిపోతుంది కదా. కానీ నా దగ్గర ఉన్న దీపంతో 3 దీపాలు వెలిగించాననుకో, దేవత యొక్క శక్తి అర్థమవుతుందా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అంటే ఆసక్తి. అసలు దేవత అంటే ఆసక్తి అని మీకు అర్థం అవటం లే. గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఒక రాయి విసిరితే కింద పడుతుంది, 20 లక్షల రాళ్ళు విసిరితే పడవా డివైడ్ అయిపోతుంది. ఆ శక్తి 20 లక్షల రాళ్ళు ఒకేలా కింద పడతాయి, ఒక రాయి విసిరితే ఒక దెబ్బ తగులుతుంది, 20 లక్షల రాళ్ళు విసిరితే పడపడపడపడపడ పడిపోతాయి, గొడవ తిరిగిపోతుంది. అంచేత దేవత అంటే అర్థం ఏంటి? శక్తి కోల్పోకుండా శక్తిని ఇవ్వగలిగేది.